కృష్ణ. సో లాస్ట్ క్లాస్ లో మనం 7వ అధ్యాయం 15వ శ్లోకంలో నమాం దుష్కృతి నో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయాపహృత జ్ఞాన ఆసురి భావం అంశుత. సో 4 రకాలటువంటి వ్యక్తులు, ముఖ్యంగా దుష్కృతులు నన్ను చేరుకోలేరు అని చెప్పి వాళ్ళ 4 కేటగిరీలు కింద పెట్టారు. మూఢులు, నరాధములు, మాయచే అపహరింపబడినటువంటి జ్ఞానము తన వాళ్ళు, తర్వాత అసుర భావాలు కలిగిన వాళ్ళు. సో 4 రకాల వాళ్ళు ఆయన చేరుకోలేరని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం డీటెయిల్ కూడా మనం చెప్పుకున్నాం, 2 భాగాల కింద మనం చెప్పుకున్నాం. మరి 4 రకాల వ్యక్తులు ఆయన చేరుకోలేకపోతే మరి ఎవరు ఆయన చేరుకుంటారు, సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది 7వ అధ్యాయం 16వ శ్లోకం. చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆతో జిజ్ఞాసురర్థాపి జ్ఞానీ చ భరతర్షభా. చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆతో జిజ్ఞాసురర్థాపి జ్ఞానీ చ భరతర్షభా. చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆతో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభా. సో చతుర్విధ భజంతే మాం, 4 రకాల వాళ్ళు భజంతే మాం నన్ను భజిస్తారు. భజించడం అంటే నా భక్తిక సేవలో ఉంటారు. భజ భజన్ భజతే అనే ఈ శబ్దాలు భక్తి అన్న, భజన్ అన్న, భజతే అన్న, అంటే ఆయన సేవలో నిమగ్నం అవడం లేదా ఆయన్నే పూర్తిగా నమ్ముకోవడం. అంతిమ లక్ష్యం ఆయన్నే అని పెట్టుకోవడం అన్నమాట. వేరే వాళ్ళు ఎవరు అంతిమ లక్ష్యం లేదు. కృష్ణుడే అంతిమ లక్ష్యం కింద పెడుతున్నారు పెట్టుకొని నలుగురు సుకృతులు ఉన్నారు. సుకృతులు అందరు వాళ్ళెవరు? ఆటో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. సో 4 రకాల వాళ్ళు. సో ఆటో అంటే కష్టం వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో, సో కృష్ణుడిని మాత్రమే శరణ వెళ్ళడానికి వాళ్ళు వెళ్తారు అనమాట. ఇంకెవరిని వాళ్ళు అప్రోచ్ కాదు, వాళ్ళు వేరే వాళ్ళు వేడుకోవడానికి వాళ్ళు సిద్ధపడరు అనమాట. అలాగే జిజ్ఞాసు, సో తన గురించి తను తెలుసుకోవడానికి లేదా భగవంతు గురించి తెలుసుకోవడానికి, సో భగవత్ సంబంధమైనటువంటి సంప్రదాయంలోనే ఉండి వాళ్ళు వెళ్ళడం ప్రారంభిస్తారు. అర్థార్థి, సో అర్థార్థి అంటే కోరికలు ఉండేవాళ్ళు. అంటే ఆటో అంటే సమస్య వచ్చినప్పుడు, అర్థార్థి అంటే స్వయంగా భోగాలు అనుభవించాలనే కోరికలు ఉంటాయి ఇంకా. కానీ అది కావాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళ కృష్ణుని తప్ప ఇంకెవరు వాళ్ళు ఇంకెవరి దగ్గరికి పోరన్నమాట. డబ్బులు కోరుకున్నా, బంగారు కోరుకున్నా, ఇంకేదైనా మంచి స్థానం కావాలి అని కోరుకున్నా, లేదా పేరు ప్రఖ్యాతులు కావాలి అని అనుకున్నా సరే వీళ్ళు కృష్ణుని అప్రోచ్ అవుతారు. జ్ఞాని, సో జ్ఞాని అంటే ఇతను ఎవరు చెప్పాలంటే భగవంతుని నమ్మడమే కాదు, భగవంత్ అతనికి ఇంకే కోరికలు లేవు, పూర్తిగా ఆయన సేవలోనే నిమగ్నం. అంటే మిగతా ముగ్గురికి ఎక్కడో ఒక లెవెల్ ఏదో ఒక రూపంలో వాళ్ళకి కోరిక అనేది ఉందన్నమాట. కానీ జ్ఞానికి మాత్రం కంప్లీట్గా అసలు ఎటువంటి కోరిక లేదు. ఎందుకంటే పైన ఉన్న ముగ్గురు సకామ కర్మలో ఉంటారు. వాళ్ళ దీనికోసం పర్సనల్గా వాళ్ళు కొన్ని కోరుకోవడమో లేదా కొన్ని తీర్చుకోవడం కోసమో వాళ్ళు భగవంతుని వేడుకుంటారు. కానీ జ్ఞాని మాత్రం నిష్కామ, సో అతనికి ఏ కోరికలు లేవు, కంప్లీట్గా కృష్ణుని సేవ చేయడం మాత్రమే తన లక్ష్యం కింద పెట్టుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానికి, ఒక విధంగా చెప్పాలంటే తాను కోరికల స్థితి దాటి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి అర్థమైపోయింది కోరికల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని. స్థిర నిశ్చయానికి వచ్చేసాడు. సో భావంలోకి వెళ్తే, ఓ భరత వంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు అంటే ఆర్తో, ధనమును కోరేవాడు అర్థార్థి, జిజ్ఞాసు వెతికేవాడు, బ్రహ్మజ్ఞానము జ్ఞాని ఇతను, అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవలో చేస్తారు, నాకు భక్తి సేవ చేస్తారు. ఇక్కడ పుణ్యాత్ములు అంటే దయచేసి ఈ పుణ్యాత్ములు దేవతల కోసం వెళ్ళేటువంటి పుణ్యాత్ములు ఇద్దరు ఒకటి కాదనమాట. ఇక్కడ సుకృతిన అనమాట, ఇక్కడ సుకృతినలో ఇక్కడ మనకు సులభంగా మనకు అర్థమయ్యే భాషలో పుణ్యాత్ములను పెట్టున్నారంటే, వీళ్ళు పుణ్యాత్ములు కాదు, పుణ్యాత్ముల కంటే ఇంకా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కృష్ణుడే నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుడు కోసమే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని క్రమంగా ఆయన పద్ధతిలో వెళ్ళాలనుకునేవాళ్ళు. పుణ్యాత్ములనే పదము వాస్తవానికి అక్కడ ఉన్న పుణ్యాత్ములు మిగతా దేవుడి దేవతల కోసం మన పరిచయం చేసుకుని లేదా ఏదో దానాలు చేసే వాళ్ళకి వచ్చే పుణ్యము, ఈ పుణ్యం ఒకటి కాదు. ఇది కంప్లీట్ గా ఇది దివ్యమైనటువంటి స్థానంలోకి వెళ్తాం అనమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు పుణ్యాత్ములు అన్ని ఎందుకు అంటున్నారు అంటే, అట్లీస్ట్ కనీసం కరెక్ట్ గా విషయం ఇక్కడ తెలుసుకున్నారు. దేవుణ్ణి మాత్రం, భగవంతుని మాత్రమే వాళ్ళు వాళ్ళు ఆశ్రయిస్తున్నారు అనమాట. కాబట్టి ఆ పుణ్యాత్ములు ఈ పుణ్యాత్ములు ఒకటి కాదనమాట. వీళ్ళు భక్తితో సేవ చేస్తారు నాకు, అంటే కృష్ణ అంటున్నారు నాకు భక్తితో సేవ చేస్తారు. వాళ్ళు కోరుకునేది లేదా వాళ్ళ కష్టాలు వస్తే వాళ్ళు అడిగేది ఏదైనా సరే వాళ్ళు నాకు చేస్తున్నారు అన్నది. కాబట్టి నిజమైన పుణ్యాత్ములు ఎవరు అని అంటే, అంటే నిజంగా భవిష్యత్తులో లాభం పొందే వాళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళు కృష్ణుడికి, వాళ్ళకి మంచి వచ్చినా చెడు వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కృష్ణుని మాత్రమే వాళ్ళ చరణి వేడే వాళ్ళు మాత్రమే నిజమైన పుణ్యాత్మలు. అదే మన సుఖదేవ గోస్వామి కూడా మన గుండో స్కంధంలో భాగవతం అకామ సర్వకామోవ మోక్షకామ ఉదాహరణ తీవ్రేణ భక్తి యోగేన శ్లోకం ఉంటుంది. అకామ నీకు కోరికలు లేకపోయినా, సర్వకామ అన్ని కోరికలున్నా, మోక్షకామ మోక్షం పోవాలనేటువంటి కోరికలున్నా సరే మనం చేయాల్సింది తీవ్రమైనటువంటి భక్తి చేయాలి. యజేత పురుషం పరం, ఏ పరమ పురుషుడికి మనం సేవ చేసుకున్నట్లయితే అకామైన సకామైన మోక్షకామైన అన్ని ఎవరున్నా సరే వాళ్ళు కూడా త్వరగా వాటి నుంచి, ఆ కోరికల నుంచి లేదా ఆ బోధి నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో అక్కడ కూడా సుఖదేవ గోస్వామి ఏమన్నట్టు, మనలో కోరికలు ఉండడం తప్పేం కాదు, మన కష్టాలు వచ్చి వేడుకోవడం తప్పేం కాదు, కానీ వేడుకునేది ఏదో డైరెక్ట్ గా భగవంతునే కృష్ణునే వేడుకోమని చెప్పేసి సుఖదేవ గోస్వామి అక్కడ ప్రసిద్ధ మహారాజుకి లేదా చుట్టుపక్కల ఉన్నట్టు తన అక్కడ ఉన్నటువంటి మునులు ఋషులందరికీ కూడా ఆ సమూహానికి మొత్తం ఆయన చెప్తున్నాడు అనమాట. ఆ సమూహానికి అక్కడ చేరిన సమూహానికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి చేసేది ఒకవేళ మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఒకసారి మనం భరించలేటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళు వాళ్ళకే వాళ్ళు కొంచెం కష్టం చెప్పుకోవచ్చు భగవంతుడికి, ఎందుకంటే వాళ్ళు భక్తిలో కొనసాగాలి అంటే ఆ కష్టం తీరితే వాళ్ళ భక్తిలో వస్తుంది పురోభివృద్ధి చెందుతారు. కాబట్టి ఆ కష్టం, ఏ కష్టం అయితే వాళ్ళ భక్తికి ఆటంకం అవుతుందో అలాంటి కోరికలు కోరుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ద్రౌపది ఉంది. సో ఆమె ఒకదని చెప్పాలంటే ఆమె మానవం పోతా ఉంది, ఆమె మానవం పోతా ఉంది. సో మానవం పోతా ఉంది అని అనుకున్నప్పుడు ఆమె ఒక విధంగా భగవంతుని కోరుకోవడం, అంటే నాకు నా మాన ప్రాణాలు కాపాడు అని చెప్పి నాకు కోరుకున్నాం. ఒక విధంగా ఒకవేళ చూస్తే అది ఆమె సొంత కోరిక కదా, అది అది ఆధ్యాత్మిక కోరిక కదా. ఆధ్యాత్మిక కోరిక అంటే నేను కృష్ణ చేరుకోవాలి, నేను కృష్ణుడి నేను కృష్ణుని అందుకోవాలి అని ఇది కదా. మరి ఆమెని ఆమె వచ్చి ఆమె సొంతం కోసం కోరుకోవడం అనేది తప్పు కదా, క్వశ్చన్ రావచ్చు. కానీ అట్లా అది విషయం అది కాదనమాట. ఇది వాస్తవానికి వాళ్ళ ద్రౌపది లాంటి వాళ్ళకి ఇటువంటి ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు, ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు కష్టంతో పడేటువంటి సందర్భాలు ఎన్నో వచ్చినప్పుడు వాళ్ళకి భగవంతుడిని ఆశ్రయించడం అనేది, అంటే భగవంతుడు తన సొంత వాడుగా అనుకోని, తన సొంత వాడుగా అనుకోని వాళ్ళు నిరంతరం భగవంతుని మీద ఆధారపడ్డారు నిరంతరం. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఏం చేస్తారు, మనకు కష్టం వస్తేనే వేడుకుంటాం అనమాట. మనకు కష్టం వస్తేనే, మనకి ఇబ్బంది వస్తేనే, మనకి ఏదైనా కోరిక వస్తేనే వేడుకుంటాం, మిగతాప్పుడు మనం భగవంతుని మర్చిపోతాం. సో ఎప్పుడు, సో ఇట్లాంటి, సో ద్రౌపది మహారాజ్ లాంటి వాళ్ళు వాళ్ళు వేడుకున్నారు అని అంటే అది వాళ్ళకి చాలా న్యాచురల్ గా కృష్ణుడి మీద ఉన్నటువంటి నమ్మకం, కృష్ణు మీద ఉన్నటువంటి ప్రేమ, కృష్ణుడి మీద ఆధారపడనటువంటి ఆ సహజ తత్వము, అది యాక్చువల్గా భక్తి. కాబట్టి అక్కడ ద్రౌపది మహారాణి ఆమె ఆమె వచ్చి ఏదో మన ప్రాణాలను కాపాడుకోవడం, అక్కడ అసలు అది భౌతిక విషయం కింద భౌతిక కోరికను మనం తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకా దిక్కు లేదు కాబట్టి మంచిలోను చెడులోను కష్టము నష్టంలోను అన్ని పరిస్థితుల్లోనూ వాళ్ళు కృష్ణుడి మీద ఆధారపడతారు కాబట్టి కృష్ణుడు అంటే వాళ్ళకి కృష్ణుడు తప్ప వాళ్ళకి ఎవరు తెలియదు కాబట్టి కృష్ణుడు అంటేనే వాళ్ళకి ఇంకా జీవితం కాబట్టి వాళ్ళ జీవన విధానమే కృష్ణుడితో ముడిపడిపోయి ఉంది. కృష్ణుడు దాటి కృష్ణుడు కాకుండా వాళ్ళకి ఏమి వాళ్ళు చేయలేరా? నిస్సహాయ స్థితిలో నిస్సహాయంగా వాళ్ళు కృష్ణుడినే వాళ్ళ జీవితంగా పెట్టుకునేశారు వాళ్ళు. కాబట్టి భౌతిక కోరిక కోరుకునే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మనము కృష్ణుడే స్టార్టింగ్ లో మనం ఈ విధంగా మనం స్టార్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని కాలక్రమంలో మనకి శుద్ధ భక్తులు తగిలారు అని అంటే క్రమంగా ఆ కోరికల్ని లేదా ఆసక్తిని వదిలే అవకాశం మనకు, ఎందుకంటే ఆ శుద్ధ భక్తుల యొక్క జీవితాన్ని చూసి అతను ప్రవర్తించే విధానం చూసి అతను ఎంత నమ్మకంతో భగవంతుణ్ణి వేడుకుంటున్నాడో అవన్నీ చూసిన తర్వాత మనకు నమ్మకం కలిగి మనం క్రమంగా వదిలేస్తాం అన్నమాట కోరికల్ని లేదా ఆసక్తిని మనం వదిలేస్తాం. సో భాషలోకి వెళ్తే మరి ఎటువంటి వారు మిమ్మల్ని ప్రార్థిస్తారు? ఓకే, గత శ్లోకంలో నాలుగు రకాల వాళ్ళు నిన్ను ఎప్పటికీ నేను చేరుకోలేరు, నేను ప్రార్థించాలని చెప్పేసి వచ్చింది. మరి ఎటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రార్థిస్తారంటే నాలుగు రకాల వాళ్ళు. వీళ్ళు సుకృతినులు. వీళ్ళు ఏం చెప్పాలంటే వీళ్ళు శాస్త్రాన్ని ఫాలో అవుతారు. ఎంతో కొంత వాళ్ళకి గతంలో వాళ్ళకి కొంత సుకృతి ఉంది. మూడు, వాళ్ళు వర్ణాశ్రమాన్ని పాటిస్తారు. వర్ణాశ్రమం పాటించడం ఏంటి, వాళ్ళు పనులు చేసుకుంటారు కానీ సెంటర్ వచ్చి వాళ్ళకి కృష్ణుడు. వాళ్ళకి ఏది వచ్చినా కృష్ణుడు చెప్పుకుంటారు, కృష్ణుడితో విన్నవించుకుంటారు వాళ్ళు. దాంట్లో మనకి నాలుగు రకాల వాళ్ళు. ఆటో, కష్టం వచ్చినప్పుడు నిస్సస్థితిలో పడిపోయినప్పుడు వేడుకునే విధానం. సో మనకి గజేంద్రుడి మోక్షం, ఆ సన్నివేశం మనకు పూర్తిగా మనకి తెలుసు. గజేంద్రుడు చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కానీ తన పరివారంతో నీళ్ళ దిగంగానే ఒకసారిగా ముసలి పట్టుకోగానే తను ఇప్పుడు దాకా తన శక్తి మీద ఆధారపడిన వాడు దాంతో పోరాడి 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 శక్తి క్షీణించిన తర్వాత అలాగే తన బంధు పరివారం అంతా కూడా తనని ఏమి చే తనని కాపాడని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి అని చాలా దారుణ పరిస్థితిలో పడిపోయినప్పుడు తాను నీటిలో తామరాకు తీసుకొని శ్రీహరిని ఆయన వేడుకున్నారు. సో నిస్సహాయ స్థితిలో పడిపోయినప్పుడు ఇంకా ఏ గతి లేనప్పుడు అలాంటి స్థితిలోకి వెళ్ళి మనం ఆ స్థితిలో కూడా మనం భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు స్థితిలోకి వెళ్ళడం అనేది ఒక విధంగా ఆ లక్షణాలు కలిగిన వాళ్ళు ఆర్తు అంటారు, ఆర్తులు. కానీ మనకి భాగవతులను కలిసి చూస్తే సో కొంతమంది భక్తుల్ని భగవంతుడు కావాలని ఆ నిస్సహాయ స్థితిలో పెడతాడు. సో కాబట్టి ఇంకా వాళ్ళు భగవంతుడి మీద ఆధారపడడానికి ఆధారపడే విధంగా కొన్ని కొన్ని లీలలు భగవంతుడు చేస్తాడు. అలాగే అర్థార్థి ధ్రువ మహారాజు తను కోరుకున్నది వాస్తవానికి రాజ్యం, మా తండ్రి కంటే పెద్ద రాజ్యం కావాలనే ఒకే ఒక్క దృక్కులంతోనే అతను సాధనలోకి ఎంటర్ అవుతాడు. అయితే నారదు వారు తనకి మంచి ఓం నమో భగవతే వాసుదేవ మంత్రం ఇచ్చి కొంత సాధన మార్గం సాధన విషయాలు చెప్పి క్రమంగా అతను పట్టు విడవకుండా సిన్సియర్ గా సీరియస్ గా ఆ సాధన విధానాన్ని తీసుకున్న తర్వాత భగవంతుని అతను అతనికి ప్రత్యక్షం అవుతాడు. తర్వాత అర్థార్థితో స్టార్ట్ అయ్యాడు కానీ తర్వాత తన హృదయం అంతా కూడా కంప్లీట్ గా నాకు ఇంకా రాజ్యం వద్దు, నాకు ఏం వద్దు అని చెప్పి పూర్తిగా వదిలేసుకున్నాడు. అలాగే జిజ్ఞాసు సౌనకాది ఋషులు. సో సౌనకాది ఋషులు సుతపో స్వామి జిజ్ఞాసు వాళ్ళు అడుగుతా ఉన్నారు, అసలు ఈయన భగవంతుడు ముక్తి మార్గం ఏకైకమైందా, మిగతా మార్గాల్లోకి ఎందుకు మనం ఎందుకు పాటించకూడదు, కృష్ణుడు కాకపోతే మిగతా వాళ్ళు ఎందుకు దేవుళ్ళు కాదు, కృష్ణ కథ యొక్క ప్రాముఖ్యత ఏంటి, భగవన్ నామం యొక్క ప్రాముఖ్యత ఏంటి, యజ్ఞాల యొక్క ప్రాముఖ్యత ఎన్ని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భగవంతుడి మీద ఇంకా నమ్మకం పెంచుకోవాలి అని రోజుల మీద ఇంకా మనం ఇంకా బలమైన సంబంధాన్ని పెంచుకోవాలి, ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి అనేటువంటి భావంలో సౌరకాదు ఋషులు ఉన్నారు. సో అందుకనే మా ముందు గమనిస్తే మనకి అంటే ఎవరి మధ్యలో భాగవతం అద్భుతంగా పండుతుందంటే, భాగవతం అంటే భాగవతం యొక్క రుచిని మనం ఎప్పుడు ఆస్వాదించగలుగుతాం అంటే సౌరకాదు ఋషులకు ఉన్నంత ఆతృతగాని ఉంటే ప్రశ్నలు వేసే విధానంలో, అలాగే శుభదేవ గోస్వామి లాంటి పరిపూర్ణమైనటువంటి శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయంలో కానీ సంగతిలో కానీ అటువంటి వ్యక్తి కానీ ఉంటే మాత్రం అదేవిధంగా శుద్ధ భక్తుడు పరమహంస. సో అట్లాంటి ఒక వ్యక్తి ఇట్లాంటి ఆతృత కలిగినటువంటి శిష్యులు కానీ దొరికితే మాత్రం అక్కడ జరిగేటువంటి భాగవత ప్రవచనం ఇంకా అది అత్యంత మధురాతి మధురంగా ఉంటుంది అన్నమాట. సో జిజ్ఞాసు కింద సౌరకాదు ఋషులు తీసుకున్నారు, అలాగే జ్ఞాని కింద సుఖదేవ గోస్వామి. సో సుఖదేవ గోస్వామిని జ్ఞాని కింద తీసుకున్నారు ఎందుకంటే గత జన్మలో అతను శుద్ధ భక్తుడు కాదు, అతడు జ్ఞాన యోగ మార్గాల్లో అతను మొత్తానికి తన సాక్షాత్కారం పొందారు. అదేం చెప్పాలంటే నిరాకార బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం పొందారు. అతను చెప్పాలంటే తాను భౌతిక విషయాలకి భౌతికమైనటువంటి ఆకర్షణకి అతను ఎప్పుడు అతీతమైపోయాడు. భౌతిక విషయాలన్నీ కూడా మాయా, వీటి వల్లే నేను నా జీవితం లేదా నా అంత అస్తవ్యస్తం అయిపోయినది చాలా బలంగా దాన్ని విశ్వసించాడు, ఆ స్థితిలో ఉన్నాడు అనమాట. అయితే అలాంటి వ్యక్తి క్రమంగా వ్యాసుడు కుమారుడుగా రావడం వల్ల, వ్యాసుడు భాగవతాన్ని చెప్పడం వల్ల కంప్లీట్ గా అతను భగవంతుడికి దాసోహం అయిపోయాడు, భగవంతుడు దాసోహం అయిపోయాడు. సో ఇనిషియల్ గా ఆయన ఏం చెప్పాలంటే పైన ఉన్న ముగ్గురు అర్థో అర్థార్థి జిజ్ఞాసు వీళ్ళ ముగ్గురులో సకామ కర్మ యోగం ఉంది. ఒకటి చెప్పాలంటే ఏంటంటే కర్మమిశ్ర యోగం ఉంది, కర్మమిశ్ర భక్తి ఉంది, కర్మమిశ్ర భక్తి ఉంది, భక్తి ప్రధానంగా ఉంది కానీ వాళ్ళ కోరికలు లేదా వాళ్ళ జీవన విధానం గడుపుకోవడానికి వాళ్ళు తీసుకున్నటువంటి కోరికల కొద్దిగా వాళ్ళకి ఎలాగో ఉంది, భక్తి ప్రధానం ఉంది, కర్మమిశ్ర భక్తిగా ఉన్నారు. బట్ జ్ఞాని ఇది మాత్రం అదే కోసం జ్ఞానమిశ్ర భక్తులు ఇంకొకటి ఉన్నాడు, తర్వాత శుద్ధ భక్తులు అయిపోయాడు తర్వాత వ్యాసుడు వ్యాసుల వారి వల్ల. అయితే భక్తి ప్రధానంగా ఉంది కానీ ఆయన ఆల్రెడీ కృష్ణుడు యొక్క పరమాత్మ స్వరూపం అర్థం చేసుకోగలిగాడు, బ్రహ్మన్ స్వరూపం అర్థం అందించగలిగాడు, చివరికి కృష్ణుడు దేవాదేవుడు ఈయన భగవాన్ ఒక వ్యక్తి అని గత జన్మ కంటే కూడా ఈ జన్మలో ఇంకా ఆయన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు అనమాట. కాబట్టి మనం చూసుకుంటే ముగ్గురు సకామ లో ఉన్నారు, ఒకరు నిష్కాములో ఉన్నారు చెప్పాలన్నా. సో మూడు భక్తులు ఉన్నారు, గుణభూత భక్తి, ప్రధాన భూత భక్తి, కేవల భక్తి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము సందర్భంలో 6వ అధ్యాయం వచ్చినప్పుడు, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. గుణభూత భక్తి అంటే, సో గుణభూత భక్తి అంటే ఇక్కడ లక్షణాలు ప్రధానంగా ఉంటుంది, భక్తి తక్కువ ఉంటుంది గుణభూత భక్తులు. అంటే గుణం ప్రధానం, గుణం అంటే మనం కొద్దిగా మనం జస్ట్ చూసుకుంటే లక్షణాలు ఏంట, లక్షణాలు ఏంటి, కర్మ జ్ఞాన యోగ ఇవి ప్రధానంగా ఉంటాయి, భక్తిని వాళ్ళు వాడుకుంటారు అన్నమాట వాళ్ళ వాళ్ళ లక్ష్యాలు చెప్పడం. ఒక కర్మి స్వర్గలోకం వెళ్ళడానికి భక్తిని వాడుకుంటాడు కొంత, అలాగే ఒక జ్ఞాని నిరాకార బ్రహ్మంలో ఐక్యం అవడానికి తను కూడా కొంత భక్తిని వాడుకుంటాడు, భక్తి అంగాల్ని వాడుకుంటాడు, వాళ్ళ లక్ష్యం కృష్ణుడు కాదు. అలాగే యోగి తన సిద్ధుల్ని సంపాదించడం కోసం లేకపోతే పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం తాను భక్తిని వాడుకుంటాడు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా చెప్పచ్చు అంటే వీళ్ళని భక్తి మిశ్ర కర్మ, భక్తి మిశ్ర యోగ, భక్తి మిశ్ర జ్ఞాన. అంటే ముందు భక్తి ఉంది మిశ్ర, తర్వాత కర్మ జ్ఞాన యోగ అని మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే తర్వాత ఉంటుందో అది ప్రముఖంగా వాళ్ళు చేసేది, ముందున్నదేమో దాన్ని వాళ్ళు వాడుకునేది, భక్తిని వాడుకుంటారు. సో వీళ్ళు గుణభూత భక్తి. వీళ్ళ ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ మనం ఈ స్లైడ్ లో నాలుగో పాయింట్ చూడండి, గుణభూత భక్తి యొక్క ప్రయోజనం ఏంటంటే, వాళ్ళకి చెప్పినట్టుగా కొంతమంది స్వర్గం కావాలా, అది భక్తి మిశ్ర కర్మ చేసేవాళ్ళు స్వర్గానికి పోవాలా, భక్తి మిశ్ర జ్ఞానం చేసేవాళ్ళు వాళ్ళకి ఏం చెప్పాలంటే నిరాకార ముక్తి లేదా సిద్ధులు లేకపోతే పరమాత్మ సాక్షాత్కారం ఇవన్నమాట. సో వాళ్ళ లక్ష్యం కృష్ణుడు కాదు, కాబట్టి వాళ్ళకి ఏ ప్రయోజనమో వాళ్ళకి ఆ ప్రయోజనం వాళ్ళకి దొరికిపోతుంది. కానీ ఇవేవి కూడా భక్తి కడిగి దగ్గర రావు, భక్తిని కేవలం వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు రెండో కేటగిరీ వచ్చి ప్రధాన భూత భక్తి. సో ప్రధాన భూత భక్తిలో మనం కానీ చూస్తే వీళ్ళ భక్తి ప్రధానం ఉంది, గుణాలు తక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎలా చెప్పొచ్చు అని అంటే, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి. ఇప్పుడు మనం చూసినట్లయితే రెండో విధానం, రెండో భాగంగా భక్తి ఎక్కువ ఉంది. భక్తి ప్రధానము, కర్మ జ్ఞాన యోగ వీటిల్ని వాళ్ళు వాడుకుంటారు. అంటే ఉదాహరణకి లక్ష్యం, వీళ్ళందరికీ లక్ష్యం కృష్ణుడు చేరుకోవడం అనే, కానీ హరే కృష్ణ మంత్ర శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము, ఏవైతే భక్తి నవవిధ భక్తి లేదా భక్తి అంగాలు ఉన్నాయో వాటితో పాటు ఇది కూడా చేసుకుంటే బాగుంది కదా, ఇంకొద్దిగా నాకు ప్రయోజనం చేకూరుతుంది కదా అని భక్తిని మాత్రమే నమ్ముకోకుండా ఇంకా అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని అంగాలు బయట వాటి నుంచి తెచ్చుకుంటారు, ఆ గుణాల నుంచి తెచ్చుకుంటారు అన్నమాట. కర్మ నుంచి, జ్ఞానం నుంచి, యోగం తెచ్చుకుంటారు. ఉదాహరణకి హరే కృష్ణ మంత్రం చాలు కదా అంటే, లలిత సహస్రనామం చదివితే మంచిదే కదా, అదే తప్ప ఇది చేసుకుంటాను అదే చేసుకుంటాను. లేకపోతే నేను శివ మంత్రం కూడా చేయొచ్చా, సూర్య మంత్రం కూడా నేను చేసుకోవచ్చా, హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ అది కూడా చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా, తప్పేం లేదు అసలు. కానీ ఇది ఒక్కటే తెలి, ఇది ఒక్కటే చాలు అనుకున్నప్పుడు, ఇది ఒక్కటే సరిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకొక మంత్రం చేసే అవసరం ఏంటి అంటే, ఎక్కడో మనకి జ్ఞానం పరంగా లేక సిద్ధాంతం పరంగా మనం ఒప్పుకునేసాం కృష్ణుడు దేవాదేవుడు అని, మనకి ఇంతకుముందు కంటే బలంగా నమ్ముతున్నాము. ఒకే ప్రయోజనం వచ్చి మనం గోలోకం వెళ్ళాలి అని అర్థమైపోయింది, కృష్ణుడి యొక్క ఆదేశాలు మనం పాటిస్తేనే మన కర్మ నుంచి మనం బయటపడగలము అని అర్థమైపోయింది. కానీ ఎక్కడో ఇంకా పూర్తిగా కనిపించాలి, ఇంకా మనం పూర్తిగా కనిపించాల, ఎక్కడో తెలియకుండా నాకు ఆల్రెడీ విష్ణు సహస్రనామం తెలుసు, నాకు లలిత సహస్రనామం తెలుసు, ఎవరో నాకు బాగా తెలుసు, అది కూడా నేను జోడిస్తే బాగుండు కదా, లేకపోతే నేను ప్రాణాయామ కొద్దిగా ధ్యానం నేను చేసి ఆ తర్వాత నేను హరే కృష్ణ మంత్రాలు అనుకుంటుంటే, నేను ఇంకా ఎక్కువ నేను ధ్యానంలో నేను ఇంకా ఫోకస్ చేయొచ్చు కదా, నేను ఇంకా హరే కృష్ణ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు కదా. అంటే మనం కొంత అక్కడి నుంచి కొంత మనం అష్టాంగ యోగంలో ఉండే పద్ధతులు కొన్ని మనం తెచ్చిపెట్టుకోవడం, అలాగే కొంత జ్ఞాన పద్ధతులు కొన్ని తెచ్చిపెట్టుకోవడం. దీని ఏముంటారంటే, యోగ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి. భక్తి ప్రధానంగానే ఉంది, కానీ వాళ్ళ యొక్క ఇంకా వాళ్ళు ఎక్కడో దగ్గర కొంత వివిధ వేరే మార్గాలు, కొన్ని అంగాలని లేదా కొన్ని అంశాలని ఇంకా వాడుకుంటున్నారు. వీళ్ళంటే ప్రధాన భూత భక్తి అంటారు. దీని కింద ఏమొస్తాయంటే, వీళ్ళ ప్రయోజనం ఏంటి అని అంటే, వీళ్ళు ఖచ్చితంగా వైకుంఠం వెళ్తారు, భక్తి ప్రధానంగా ఉంది కాబట్టి. వీళ్ళకి గోలోకానికి ప్రవేశం లేదు, వైకుంఠానికి ప్రవేశం ఉంది. వైకుంఠంలో ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కావాల్సి ఉంది. వాస్తవానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. ఇది స్వర్గం కంటే కూడా ఎంతో ఉన్నతమైంది. ఇక్కడ ఆనందం అంతరించిపోదు, కానీ స్వర్గంలో ఆనందం అంతరించిపోదు. వాళ్ళ యొక్క పరిచయం అంటే సాలోక్య, సామీప్య, సాష్టి, సాలోక్య అంటే భగవంతుడితో ఒకే లోకంలో ఉంటారు, సామీప్య అంటే అతి దగ్గరలో ఉంటారు, సాష్టి అంటే అదే ఐశ్వర్యంతో కూడుకో ఉంటారు. సో వీళ్ళు భగవంత్ వైకుంఠంలో ఉంటారు, వైకుంఠంలో భగవంతు పాటు భగవంతు పాటు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఎన్ని బాగానే ఉంటుంది. కానీ ఇంకా అంటే భగవంతుని ఒక ఒక రాజుగాను ఒక మాస్టర్గా చూస్తారనే కానీ నా వాడుగా నా సొంత వ్యక్తిగా సొంత తండ్రిగా వాళ్ళు అంత లోతైన భావనలో ఉండలేరు. కాబట్టి మూడోది వచ్చేసి శుద్ధభక్తి. శుద్ధభక్తి శుద్ధభక్తి అంటే వాళ్ళు కేవలం కృష్ణుడు తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలియదు, భక్తిలో ఉన్న అంగాలు తప్ప భక్తిలో ఉన్న అర్థం వాళ్ళకి ఇంకేమీ తెలియదు, వాళ్ళు ఇంక దేన్ని కూడా వాళ్ళు వేరే మార్గాన్ని అనుసరించడం, వేరే మార్గంలో అంశాలు తీసుకోవడం కానీ ఆ అంగాలు తీసుకోవడం కానీ మన అస్సలు తీసుకొచ్చేది వాళ్ళకి కంప్లీట్ ఫోకస్ అన్నమాట కృష్ణ. ఆయన చదువుకోవాలంటే భక్తి, భక్తులతో కలుసుకోవాలి, భక్తులకి సేవ చేసుకోవాలి. అది తప్ప వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇంకా కర్మ వైపు కానీ జ్ఞానం వైపు కానీ కానీ యోగం వైపు కానీ అస్సలు పొరపాటును చూడడం కలిసి చూస్తే కూడా వాళ్ళకి గట్టి పుట్టింది అన్నమాట, ఒకే వాళ్ళకి అలర్జీ పుట్టింది చూయాలి. ఎందుకంటే భగవంతుడు సుస్పష్టంగా నాకు ఈ విధంగా నువ్వు నడుచుకుంటే నాకు ప్రియము అని ఆయనే 64 అంగాలు ఇచ్చినప్పుడు 60 అంగాలలో ఏ ఒక్క అంగాన్ని మనం పద్ధతిగా ఫాలో అయినా మన కృష్ణుడి మన పట్ల ఇష్టం ఏర్పడుతుందని మనకు తెలిసినప్పుడు వాస్తవానికి కర్మ జ్ఞాన యోగ యొక్క లక్ష్యాలు యాక్చువల్గా వేరు ఉంటాయి. వాటి ప్రయోజనాలు వేరు, వాటి లక్ష్యాలు వేరు, అవన్నీ యాక్చువల్గా వేరే. అంటే అవి ఏమీ కూడా భక్తిని పెంపొందించలేవు, భక్తి యొక్క శక్తిని పెంచలేవారు. మనము అసలు భక్తికి ఏమాత్రం సంబంధం లేని విషయాలలో వాటిని మనం తీసుకొని మన భక్తిలో అప్లై చేస్తున్నాము అని అంటే ఎక్కడో మనకి కృష్ణుడు చెప్పాడు కదా భక్తే ప్రధానం, భక్తిలో ఉన్న అంగాలు అతి ముఖ్యమైన, ఇవి పాటించండి అని అన్నప్పుడు మనకి ఇంకా ఎక్కడో లేదు అవి చేసి నేను ఇది ఇంకా బాగా చేయగలను, అది జోడిస్తే నేను ఇంకా బ్రహ్మాండంగా నేను చేయగలను అనే ఈ ఇందులో మనం వచ్చినట్లయితే మనం ఎక్కడో ఇంకా భక్తిని అనుమానిస్తున్నాము, భగవంతుడి యొక్క ఆదేశాన్ని అనుమానిస్తున్నాము. కాబట్టి శుద్ధ భక్తులు వాళ్ళు విష్ణుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూర్చో తప్పకుండా ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా వాళ్ళు ప్రధానంగా భక్తిలోనే వాళ్ళు ఉంటారు. భక్తి అంగాలు వాళ్ళకి కష్టం అనిపించి దాన్ని నేర్చుకుంటారు, దాన్ని వాళ్ళు అన్ని విధాలుగా దాన్ని ఏ విధంగా నేను పరిపూర్ణంగా దీన్ని నేను పాటించాలని వాళ్ళు నిరంతరం వాళ్ళని ఆలోచిస్తూ ఉంటారు. ఓహో కృష్ణుడికి ఇది ఇష్టం కాబట్టి నాకు కష్టమైనా సరే దాన్ని నేను నేర్చుకొని దాన్ని నేను తెలుసుకొని అర్థమైనా చేసుకొని నేను దాన్ని క్రమంగా నేను ప్రాక్టీస్ లో పెడతాను అని నెమ్మదిగా భగవంతుడి యొక్క ఆదేశాన్ని చాలా సీరియస్ తీసుకుంటాను. ఎస్ ఎవరైతే భగవంతుడి ఆదేశాన్ని సీరియస్ తీసుకుని ముందుకెళ్తారో క్రమంగా కృష్ణుడి మీద నమ్మకం ఆటోమేటిక్ గా పెరుగుతుంది, నమ్మకం ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రయోజనం ఏంటి అంటే శుద్ధ భక్తి యొక్క ప్రయోజనం ఏంటంటే ఇక్కడ 4వ లైన్లో ఉంది, 4వ పాయింట్లో ఈ శుద్ధ భక్తిని రకరకాల పేర్లతో పిలుస్తారు, అనన్య భక్తి, అకించిన భక్తి, ఉత్తమ భక్తి. వీటి ప్రయోజనం ఏంటంటే భగవంతుని యొక్క సాంగత్యం దొరుకుతుంది, దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య అంటే డైరెక్ట్ గా భగవంతుడితో ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంటే ఉంటుంది. అంటే కృష్ణుడు వాళ్ళని తన వాళ్ళుగా అనుకుంటాడు, అలాగే భక్తుడు భగవంతుడు కూడా తన వాడుగా అనుకుంటాడు. అదే మీరు ప్రధానభూత భక్తిలో ఈ సాంగత్యం దొరకడు, ఉంటారు ఒకే లోకంలో ఉంటారు, ఒకే ఐశ్వర్యంలో ఉంటారు, దగ్గర కూడా ఉంటారు, కానీ శుద్ధభక్తి చేసిన వాడికి ఖచ్చితంగా గోలోకానికి వెళ్ళి భగవంతుడితో సుస్థిరమైనటువంటి నిరంతరమైనటువంటి అత్యంత ఆనందపూర్వకమైనటువంటి ఆ సంబంధం శుద్ధభక్తి చేసే వాళ్ళకే వస్తుంది. ఉదాహరణకి మన కుటుంబంగా అందరం ఒకే ఇంట్లో ఉండొచ్చు. సో ఒక ఇంట్లో భార్య భర్త పిల్లలు తల్లి తర్వాత అత్తామామలు అందరూ ఒకే కుటుంబంలో ఉండొచ్చు, కానీ ఒకే కుటుంబంలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైన ప్రేమపూర్వక సంబంధం ఉండాలని గ్యారంటీ లేదు. వాళ్ళ మధ్య మనస్పర్ధలతో ఉండొచ్చు, లేకపోతే డ్యూటీ నేను భార్యను కాబట్టి నా డ్యూటీ నేను చేస్తాను, నా భర్తను కాబట్టి నా డ్యూటీ నేను చేస్తాను, లేదా తండ్రి కాబట్టి తల్లి గారి డ్యూటీ నేను చేస్తాను అని జస్ట్ మన సంబంధాలు అంత బలంగా లేకుండా జస్ట్ పై పైన సూపర్ఫిషియల్ కూడా ఆ బంధాలు ఉండొచ్చు. కానీ అందరూ ఒకే చెప్పినట్టుగా ఇందాక సాలోక్య ఒకే లోకంలో ఉన్న భగవంతుడితో ఒకే లోకంలో ఉన్నా భగవంతుడు లాగా ఒకే ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నా భగవంతుడు అతి దగ్గరగా ఉన్నా కూడా వీళ్ళకి శుద్ధభక్తి దొరికినటువంటి సౌలభ్యం భగవంతుడితో పర్సనల్ టైం పర్సనల్ గా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని వైకుంఠంలో ఉండే వాళ్ళకి నోచుకోలేరు. కాబట్టి మనం జ్ఞాన గుణభూత భక్తిలో ఉన్నామా, ప్రధానభూత భక్తిలో ఉన్నామా, తర్వాత ప్రధానభూత భక్తి నుంచి ఎప్పటికైనా శుద్ధ భక్తిలోకి వెళ్తుంది అనేది ఇప్పుడు మన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇంకెంతకాలం తీసుకోవాలి, ఇంకెన్ని జన్మలు పట్టాలి నేను శుద్ధ భక్తిలోకి రావడానికి, ఇంకా ఎంతవరకు నేను ఇంకా శారీరక విషయాల్లోనే ఇంకా ఎంతకాలం నేను కోట్లాడేది, ఇంకా కొన్ని మానసిక విషయాల్లోనే ఇంకా ఎంతకాలం ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి ఈ జీవితంలో ఇంకా వాటిల్ని సాల్వ్ చేసుకుంటా వాటిల్ని వాటిల్ని క్రమబద్ధులు పెట్టుకుంటే అది వాస్తవానికి అది క్రమంగా ఒక రోజుకి అవి విధంగా క్రమంలో పడతాయో లేదో మనకు గ్యారంటీ లేదు. అంటే మనము లేదు ముందు నేను ఇల్లు సక్కు పెట్టుకుంటాను, లేదా ముందు ముందు నా వాళ్ళని సక్క పెట్టుకుంటాను, ముందు ముందు నా నా చుట్టూ వాళ్ళని సక్క పెట్టుకుంటాను, తర్వాత నేను అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి నేను భక్తిలో నేను వస్తాను, లేదా భక్తి సంబంధించి శుద్ధ భక్తి సంబంధించిన విషయాలు నేను గట్టిగా తీసుకుంటాను అంటే అది ఒక విధంగా మనం మూర్ఖత్వంలో ఉన్నాం. ఎందుకంటే భౌతిక ప్రపంచం ఏది మన ప్లాన్ ప్రకారంగా ఎవరిది కూడా సక్రమంగా ఉండే అవకాశం లేదు. అది ఒక రోజు ఇదంతా కూడా ఒక పద్ధతిలోకి వెళ్ళిపోద్ది అనే దానికి అవకాశం లేదు. ఒకవేళ మనం అలాంటి ఆలోచనలు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మనం పొరపాటు చేస్తుంటే మనం చాలా సమయాన్ని మనం వేస్ట్ చేసినట్టయితే. సో కాబట్టి మనం క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అఫ్కోర్స్ ఉన్నవాళ్ళు కనీసం గుణభూత భక్తులు అయితే లేవు, ఎందుకంటే లక్ష్యం కృష్ణుని అర్థమైపోయింది, చాలా అర్థమైంది కాబట్టి ఎంతో మంది ఈ క్లాసులకు ఎంటర్ అయినా సరే లాస్ట్కి ఎంతమంది మిగిలేరు అని అంటే వీళ్ళకి ప్రయోజనం అర్థమైపోయింది, నాకు కృష్ణ భక్తి కావాలి, నేను జీవితం అయిపోయిన తర్వాత నేను భగవంతుని చేరుకోవాలి, అది క్లియర్ అయిపోయింది. కాకపోతే ప్రధానభూత భక్తిలోనే ఉండి ఉన్నాము, కాకపోతే అది కర్మ నుంచి కొన్ని ప్రయోజనాలు పొందాలనో లేకపోతే ఇంకేదైనా కష్టాలు వచ్చినప్పుడు మనం కృష్ణుని గట్టిగా పట్టుకోవడమనో ఈ పరిస్థితిలో ఉన్నాము. అయితే ఇదంతా పక్కకెళ్ళి కృష్ణ భక్తిలోకి వెళ్ళగలగాలి. సో కృష్ణుడే నా ప్రాణం అన్నట్టుగా క్రమంగా మనం మన లక్ష్యం అటు వెళ్ళిపోవాలి. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బుక్ దాంట్లో రూపకోస్వామి రాశారు అదే సమృద్ధం. రూపకోస్వామి రాశారు అంటే మన యొక్క ప్రయోజనము కేవలం వైష్ణవులు అవడం కాదు, మన ప్రయోజనము శుద్ధభక్తులు అవ్వాలి. ఎవరైనా భగవన్ నామం చేయడము కొద్దిగా సమయం ఉంటే కృష్ణుడు కొంత సమయం ఇవ్వడం కొంత సేవ చేయడం వైష్ణవ కటిలోకి వస్తారు, అందరూ కూడా. కానీ వైష్ణవుల కేటగిరీ కంటే కూడా ఉపదేశాము యొక్క ఉద్దేశంలో రూపకోసమే రాస్తాడు, కంపల్సరిగా శుద్ధ భక్తులు కావాలి. మన ప్రధాన భూత భక్తుల్లోనే ఆగిపోవడం, మేము ఎస్ యాత్రలకు వెళ్తాము, ఎస్ మేము ఆదివారం ఆదివారం మేము సేవలు చేస్తాము, పదహారమాలు చేస్తాము, అన్నీ కూడా పద్మ పద భగవద్గీత బాగా చదువుతాము, కానీ ఇంకా శుద్ధ భక్తిలోకి రాలేదు. సో శుద్ధభక్తి అంటే ఏంటి, కృష్ణుడు లేకపోతే మనం జీవించలేము, అంటే అలాంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోవాలి. ఎటు చూసినా ఉదయం లేచినా పని చేస్తున్నా లేకపోతే ఇంకేటి ఇతర కార్యక్రమాల్లో మనం వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా కూడా అది నాట్ ఏ మ్యాటర్, కానీ చేస్తున్న ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆలోచన కృష్ణుడి మీదే ఉన్నాయి. సో ఒకవేళ చెప్పాలంటే అతను శుద్ధభక్తి కేటగిరీలో ఉందంటే, కాబట్టి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, జ్ఞానమిశ్ర భక్తి, అలాగే జ్ఞానమిశ్ర భక్తి యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ ప్రభావారి భాషలో. జ్ఞానమిశ్ర భక్తి అంటే అప్పుడు ఎవరు బ్రహ్మకుమారులు, వీళ్ళందరూ సుఖదేవ గోస్వామి, వీళ్ళిద్దరూ కూడా జ్ఞానమిశ్ర భక్తి కేటగిరీలోకి వచ్చారు. దాని తర్వాత శుద్ధ భక్తులు అయిపోయారు తర్వాత. సో బ్రహ్మకుమారు లాంటి వాళ్ళు జ్ఞానమిశ్ర భక్తులు కనీసం వాళ్ళు వైకుంఠంలో కూడా ఎంట్రీకి దొరకల, కానీ బ్రహ్మ యొక్క ఆశీర్వాదం వల్ల వాళ్ళకి తర్వాత వైకుంఠం వెళ్ళేటువంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళు ద్వారపాలకులు వాళ్ళని ఆపేస్తారు. భగవంతుడు స్వయంగా వాళ్ళ కోసం వచ్చి వాళ్ళకి దర్శనమిచ్చిన తర్వాత కృష్ణుడు ఇంత దయామయుడా, ఇంత కరుణామయుడా అని, అంతకుముందు నిరాకార భావంలోనో లేకపోతే భగవంతుడి యొక్క వేరే వేరే అంశాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనం అట్లా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడిని వైకుంఠంలో వాళ్ళు దర్శించుకున్నారో వాళ్ళ మనసు పూర్తిగా మారిపోయింది. ఆడ మూడో స్కంధంలో మనకి వివరిస్తారు అన్నమాట, భగవుని యొక్క పాదం మీద ఉన్నటువంటి తులసి యొక్క వాసన వాళ్ళ యొక్క నాసిక రంధ్రాల్లోకి ప్రవేశించగానే ఒక్కసారిగా వాళ్ళు ఇప్పుడు దాకా ఆలోచన వాళ్ళ ఆలోచన విధానం ఉందన్నమాట. భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి నిరాకారం ఆ యొక్క ఆలోచనలో లేదా ఆ సాధనలో ఉన్న వాళ్ళు భగవుడి యొక్క పాదం మీద తులసి యొక్క ఆ సువాసన ఆ సుగంధం వచ్చి ఒక్కసారిగా వాళ్ళ ముక్కులకు వెళ్ళంగానే వాళ్ళ ఉన్నటువంటి ఆ జ్ఞాని అంశాలన్నీ కూడా జ్ఞాని అంశాలన్నీ వాష్ అవుట్ అయిపోయినాయి అన్నమాట ఒక్కసారి. అంటే అసలు దాని నుంచి పూర్తిగా అసలు పత్రి వాళ్ళు పూర్తిగా భగవంతుడికి భగవంతుడి యొక్క భక్తి స్టేజ్లో భావస్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక్కసారిగా భావస్థితికి, తర్వాత ప్రేమ ప్రేమ స్థితికి వెళ్ళిపోతారు. అంటే భావస్థాయికి వెళ్ళిపోయారు అనమాట, భగవంతుడి యొక్క కేవలం పాద స్పర్శ లేదా పాదం మీద ఉన్నటువంటి తులసి యొక్క సుగంధం అది వాస చూడంగానే ఇప్పుడు దాకా వాళ్ళకి ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అవన్నీ అసలు కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోయినాయి, పతాక పంచిన వాషౌట్ అయిపోయింది, వాషౌట్ అయిపోయి వాళ్ళ మనసు ఇప్పుడు పూర్తిగా కృష్ణుడితో నిండిపోయింది. అండ్ వాళ్ళు ఈ భక్తి అంగాలు డైరెక్ట్ గా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఏది మామూలుగా మనం అయితే శ్రద్ధ సాధు సంఘ భజన క్రియ అనర్థ నివృత్తి అంటే జనరల్గా మనం ఈ స్టేజ్ని దాటుకొని దాటుకొని క్రమంగా మనం భావ తర్వాత ప్రేమలోకి వెళ్తాం, కానీ బ్రహ్మకుమారులకి కేవలం భగవద్ యొక్క తులసి పాద పాద తులసి స్పర్శ తగలంగానే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇక్కడ మామూలుగా వాళ్ళు చాలా భక్తి స్థాయి స్థితిలో చాలా తక్కువ స్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళు అనర్థని ఓటు తీసుకొని వచ్చింది, వాళ్ళు నిష్ఠ తీసుకొని వచ్చింది. ఒకే 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 భగవద్ యొక్క తులసి యొక్క స్పర్శ కలిగిన వాళ్ళు ఆసక్తి రుచి అన్నీ పెరిగింది ఒక్కసారికి. ఏమి జరిగి భావాసిలో వాళ్ళు చూస్తే భావాసిలో పెట్టారు అన్నమాట. అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇంకా కృష్ణుడి యొక్క రూపం మీద, కృష్ణుడి యొక్క లక్షణాల మీద, గుణాల మీద పూర్తిగా వాళ్ళ వాళ్ళు ఆ మతులకు వెళ్ళిపోయారు. జస్ట్ ఒక సెకండ్ ముందర వాళ్ళు కేవలం వైకుంఠం చూడాలని, వైకుంఠం దర్శనం కావాలని, వైకుంఠం ఏమి ఉండాలని చూడడానికి మాత్రమే వచ్చారు. జస్ట్ అంటే భగవంతుడి మీద ఆసక్తికి ఆస్తిలో లేదు, కానీ భగవంతుని స్పర్శ కలగలేదు. అలాగే సుఖదేవ గోస్వామి ఆయన కూడా జ్ఞానమిష్ట భక్తుడే మనం చెప్పుకున్నట్టుగా, అతనికి భగవంతుడు దయ కలగంగానే అతని ప్రేమస్థితిలోకి వెళ్ళిపోయాడు, పూర్తిగా శుద్ధ భక్తుడు అయిపోయాడు, పరిపూర్ణమైనటువంటి భక్తుడు అయిపోయాడు. వీళ్ళు ఇంకా బ్రహ్మకుమారి ఇంకా భావస్థులనే ఉన్నారు, ఇంకా ప్రేమ పరిపూర్ణంగా వికసించలే. పువ్వు మొగ్గ స్థితిలో ఉంటే భావ అంటారు, దాన్ని పూర్తిగా వికసిస్తే ప్రేమ అంటాం. అట్లానే కానీ సుఖదేవ గోస్వామికి మాత్రం ప్రేమ పూర్తిగా వికసించిపోయింది. సో వ్యాస భగవానుడి యొక్క భాగవతం విన్న తర్వాత బ్రహ్మకుమారుని స్పర్శ తగిలింది, కానీ సుఖదేవ గోస్వామి భాగవతం విన్న తర్వాత అతను కూడా ఒకప్పుడు గత జన్మలో నిరాకారం లేకపోతే ముక్తి లేకపోతే ఆశలో ఉన్నవాడు ఇక్కడ భాగవతం వినంగానే తన స్థితి వెంటనే ప్రేమ స్థాయికి చూడండి ఎంత పవర్ఫుల్ భగవంతు యొక్క కథ, భగవద్ యొక్క లీలలు, భగవద్ యొక్క స్పర్శ, భగవద్ యొక్క ప్రసాదము. మనం తులసి పెట్టి మనం భగవద్ ఆపదేశ ఆ తులసి తీసుకోవడం వల్ల అఫ్కోర్స్ మనం ఉన్న ఇవాళ ఉన్న స్థితిలో ఆ స్థాయిలో లేదు. ఎందుకంటే బ్రహ్మకుమారులు కానీ లేకపోతే వీళ్ళు కానీ వీళ్ళు ఆల్రెడీ భౌతిక స్థితిని దాటేశారు. వాళ్ళు భౌతిక స్థితిని దాటి వాళ్ళు ఆల్రెడీ నిరాకార బ్రహ్మను లేకపోతే పరమాత్మ స్థితిలోకి వాళ్ళు ఆ స్థితిలో వాళ్ళు సాధనలో ఉన్నారు. ఆ స్థాయికి ఆల్రెడీ వాళ్ళు అన్నద నివృత్తి ఆల్మోస్ట్ జరిగిపోయింది. వాళ్ళు పూర్తి జరగదు, భక్తిలో ఉంటేనే పూర్తిగా నివారణలోకి వెళ్తుంది. కానీ అట్లీస్ట్ మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో కష్టపడుతున్నామో కొన్ని వాసనల నుంచి, కొన్ని అలవాట్ల నుంచి, కొన్ని గతంలో మనం వెంటాడే కొన్ని కొన్ని ముద్రలు మనం బయటపడడానికి ఎంత మనం ఇబ్బంది పడుతున్నాం, కానీ వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ క్లీన్ సెక్షన్ అయిపోయింది, వాళ్ళు క్లీన్ సెక్షన్ అయిపోయింది, పక్కనే పడింది, పడంగానే ఒక్కసారి వాళ్ళ లెవెల్ దొరుకుతుంది బాబా ప్రేమ. కానీ మన అట్లాగా మనం గత జన్మ వాసనలు అది ఇంద్రియ భోగం భౌతికమైనటువంటి ఈ ప్రకృతిలో మనం తీవ్రంగా మనం తిరుణాల ప్రభావంలో మనం ఇరుక్కోబోయి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రం గ్యారంటీ, ఇంతకుముందు కంటే మనసు తేరు, ఇంతకుముందు కంటే మన జీవన విధానం ఎలాగుంది, మన ఆలోచన విధానం ఎట్లా మారినది, మన మనసు యొక్క స్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఖచ్చితంగా మనం భాగవతం ఉండము, కృష్ణ కథ కృష్ణకథం తీసుకోవడము, భగవంతు దర్శనం చేసుకోవడము, ఇవన్నిటినీ అది మనం క్రమంగా వెళ్తూ ఉన్నాం కాబట్టి వాటి ప్రయోజనాన్ని మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడి దయ ఇప్పుడు మనం ఇంకా ఎంత త్వరగా మనం సేవని సేవల్లో కృష్ణ చూడగలుగుతాము తీసుకుంటాము, ఎంత ఇదిగా మనం గురు ఆజ్ఞలు మనం పాటిస్తూ మనం ఆదేశాలను పాటిస్తూ మనం ఎంత బలంగా మనం దాన్ని బట్టే మనలో పరివర్తన కూడా జరుగుతుంది, మనలో అంత త్వరగా మనం ఆ స్థితికి మనం చేరుకోగలుగుతాం అంట. సో ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది కొంతమంది కొన్ని సందర్భాల్లో కర్మ లేదా జ్ఞాన మిశ్ర భక్తులని వారికి ప్రేమ స్థితిలోకి లభించినట్లు. ఒకసారి ఏదో కర్మ భక్తి కర్మ కర్మమిశ్ర భక్తిలో ఉన్నవాళ్ళు లేకపోతే జ్ఞానమిశ్ర భక్తిలో ఉన్నవాళ్ళు లేకపోతే యోగ మిశ్ర భక్తిలో ఉన్న వాళ్ళు వీళ్ళని సడన్గా వీళ్ళకి అంత ప్రేమ స్థితిలోకి ఎట్లా వెళ్ళిపోయారని ఒకసారి మనకు ఆశ్చర్యం వస్తుంది. విషయం ఒక సింపుల్ ఒకటే అనమాట, అది వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి చేసినటువంటి సాధన వల్ల, లేదా వాళ్ళ గత జన్మలో వాళ్ళు చేసినటువంటి భక్తుల సాంగత్యం వల్ల, లేదా గత జన్మలో వాళ్ళకి భక్తుల ఆశీర్వాదం దొరకడం వల్ల ఈ జన్మలో వాళ్ళు స్టార్టింగ్ లో వాళ్ళు శతభక్తులు కాకపోయినా కర్మమిష్ట భక్తిలో జ్ఞానమిష్ట భక్తిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శుద్ధ భక్తికి రాకముందరే వాళ్ళు ప్రేమస్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు వెంటనే. అది ఎలా జరుగుతుందంటే లాస్ట్ జన్మలో వాళ్ళు ఎంత వాళ్ళు ఆ స్థితిలో వాళ్ళు తీవ్రంగా వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు, దాన్ని బట్టి కూడా ఒక్కసారిగా వాళ్ళు జంప్ అయిపోవచ్చు. ఉదాహరణ మనం చాలా మంది చూస్తుంటారు, మనం ఇంత కష్టాలు పడుతున్నాం కానీ కొంతమంది కుటుంబంగానే వాళ్ళు మనకంటే ఎక్కువ శాతం భక్తి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి వాళ్ళు చిన్నపిల్లల్లో. వెంటనే వాళ్ళు మగ్గము నేర్చుకోవడం, వెంటనే వాళ్ళు హరినామాల్లో డ్యాన్స్ చేయడం, వెంటనే వాళ్ళు ఎంత ఏంటి అని అంటే జన్మలో వాళ్ళు అంత బలంగా చేస్తున్నారు కాబట్టి రాగానే వాళ్ళకి అనిపించినప్పుడే వీటి మీద విపరీతమైనటువంటి వాళ్ళకి ఆసక్తి పెరిగిపోయింది ఇలాంటి అంశాలను. అది నాలుగు రకాల వాళ్ళు అనేక పరిస్థితుల కారణంగా భక్తుల సేవలోకి వాళ్ళు రావడం జరుగుతుంది. నలుగురు అనేక పరిస్థితుల వల్ల, వాళ్ళ నిశాయితీలో వాళ్ళ కష్టాల వల్ల రావచ్చు, వాళ్ళ కోరిక వల్ల రావచ్చు, లేదా ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే భావన వల్ల రావచ్చు. ఉదాహరణకి చాలా మంది అసలు ఏం డబ్బు ఇస్తున్నాను, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు లోపల ఏం జరుగుతుంది వీళ్ళు అసలు అసలు అని తెలుసుకునే భావనలు వస్తారు, కానీ క్రమంగా దేనికి దానికి లింక్ అయిపోతారు. వెంటనే వాళ్ళు నెమ్మదిగా నామం జపించడం ప్రారంభించేస్తారు. వచ్చిందేమో స్టార్టింగ్ జిజ్ఞాసులో వచ్చారు, అన్ని పోతాం ఇది కూడా పోతాం చూద్దాంలే అసలు ఎట్లుంటుందా అని. కానీ వాళ్ళు ఆ దాకా రా వచ్చి ఎట్లో కట్లాగా భక్తి కనెక్ట్ అవ్వడం అనేది అంత రకరకాల అంత సులభంగా కాలేదు. ఖచ్చితంగా వాసన ఉన్నాం బట్ అనేక పరిస్థితుల వల్ల లోపల భక్తిలోకి రావడం జరుగుతుంది అనమాట నలుగురు. కానీ శుద్ధ భక్తి అంటే ఏమీ ఆశించకుండా ఏది కోరుకోకుండా అన్యాభిలాషిత సూత్రం జ్ఞాన కర్మాది అనామృతం భక్తి రామకృష్ణ సింధు అటువంటి ఉత్తమ భక్తి అంటే ఏంటి అనేది నిర్వచనం అనమాట. మనం భక్తి రామకృష్ణ చూసినప్పుడు అసలు ఉత్తమ భక్తి ఏంటి, ఉత్తమ భక్తి యొక్క లక్షణాలు ఏంటి, దాంట్లో ఏమేమి అంశాలు మనం చర్చించుకోవాలి ఇవన్నీ కూడా మనం చూస్తాం. బట్ శుద్ధ భక్తి అంటే ఏమీ ఆశించకుండా ఏమి కోరుకోకుండా ఈశ్వరుడు ప్రేమ తప్ప దేనికి వాళ్ళు దేనికి దేనికి వాళ్ళు సద్దుమనగరు అన్నమాట. కృష్ణ ప్రేమ దొరికేదాకా కృష్ణుని అందుకునేదాకా వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ప్రయోజనాలు వచ్చినా ఏమవుతున్నా సరే వాళ్ళు అసలు ఏమాత్రం వాటిని అసలు పట్టించుకోరు. ఎప్పుడైతే ఈ నాలుగు రకాల భక్తులు శుద్ధ భక్తుల సాంగత్యంలో భక్తి సేవలకు వస్తారో అందరూ శుద్ధ భక్తులుగా మారిపోతారు. తెలుసు వీళ్ళందరూ కూడా మళ్ళీ కృష్ణుడే లక్ష్యం వీళ్ళకి. ఓన్లీ ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి వ్యక్తి వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళకి ఆ మార్గదర్శకంగా ఉండేటువంటి ఒక భక్తి దొరికాడు అని అంటే మాత్రం వీళ్ళు చాలా సులభంగా వాళ్ళు ఉన్నటువంటి మిగతా వాసనని వాళ్ళు త్వరగా వాటి వాళ్ళు బయటపడగలుగుతారు. కాబట్టి వాళ్ళు త్వరగా భక్తుల సేవలోకి రాగలుగుతారు. వచ్చి వాళ్ళు శుద్ధ భక్తులుగా మారిపోయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎస్ ప్రస్తుతానికి వాళ్ళు సకామ కర్మయోగంలోనో నిష్కామ కర్మయోగంలోనో వీటిలో ఉండొచ్చు వాళ్ళు, బట్ తర్వాత క్రమంగా వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోతారు. దుష్కృతులు అదే మనం 7వ అధ్యాయం 15వ శ్లోకంలో ఉండే దుష్కృతులు స్వార్థంతోనూ పద్ధతి మరి ఆధ్యాత్మిక లక్ష్యాలు లేకుండా ఉన్న వారికి భక్తుల సేవ రావడం చాలా కష్టం. నేను వాళ్ళు స్వార్థంతో ఉన్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాలే ముఖ్యం. వాళ్ళు ఒక పద్ధతి లేదు, ఆధ్యాత్మిక లక్ష్యాలు లేవు, ఏమి లేవు వాళ్ళకి. సో అటువంటి వాళ్ళు భక్తుల సేవలోకి రావడం చాలా కష్టం. కానీ అటువంటి వాళ్ళు కూడా శుద్ధ భక్తుల సాంగత్యంగా దొరికినట్లయితే ఎవరైనా సరే భక్తి మార్గంలోకి రావచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదులు వారు హిప్పీలను మార్చడం. వాస్తవం వాళ్ళు దుష్కృతులు వాళ్ళు కంప్లీట్ గా అసలు ఏ ఏ కోర్స్ అయినా కూడా వాళ్ళకి భక్తిలోకి వచ్చేటువంటి ఎటువంటి లక్షణాలు వల్ల లేవు, వచ్చే అవకాశం కూడా లేదు. కానీ శుద్ధభక్తుల సాంగత్యం దొరకడంతో రంగపడ భక్తి భాగవతులు రావడమే కాదు, వాళ్ళు మనకి మార్గదర్శనం నిలిచారు అన్నమాట. అలాగే సుకృతులలో ఆత్మ అర్థం జిజ్ఞాస భౌతిక లాభాలకు అధ్యక్షకి ఎటువంటి సంబంధం లేదు అర్థం చేసుకున్న రోజు క్రమంగా విలువ శుద్ధ భక్తులు అవుతారు. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. భౌతిక లాభ నష్టాలకు ఆధ్యాత్మిక ప్రగతికి ఎటువంటి సంబంధం లేదు అని అర్థం చేసుకున్న రోజు క్రమంగా శుద్ధ భక్తుల సాంగత్యం దొరికినప్పుడు వాళ్ళ ప్రేమ స్థితిని చేరుకుంటారు. అంటే ఇప్పుడు దాకా ప్రధాన భూత భక్తులు ఉన్నటువంటి వీళ్ళు, నాకు డబ్బులు లేకపోతే నేను భక్తులు ఎట్లయితే వెళ్తాను, నాకు కష్టాలు జరగకపోతే నేను భగవంతుని ఎట్లా చేరుకోగలుగుతాను, ముందు కష్టాలు తీర్తే కదా నేను భగవంతుని ఏదైనా చేయగలుగుతాను, నాకు డబ్బులు వస్తే కదా నేను ఏదైనా చేయగలుగుతాను, నా బిడ్డలు పెళ్ళి అయితే కదా నేను ఏదైనా చేయగలుగుతాను. వాళ్ళు ఏమనుకుంటారంటే భౌతికంగా నేను ఎంతో కొంత నాకు లాభం వస్తే కదా, నాకు ప్రయోజనం పొందితే కదా నేను ఆధ్యాత్మికంగా నేను ప్రగతి సాధించగలను అని ఆ యొక్క థాట్లో ఉండరు అన్నమాట, ఆలోచనలో ఉండరు. కానీ ఏ రోజైతే వాళ్ళకి అర్థమవుతుందో ఏంటది, భౌతిక లాభ నష్టాలకి ఇది వేరే అకౌంటు, ఇది మనకు చేసిన కర్మలను బట్టి కొన్ని లాభాలు వస్తుంటాయి, కొన్ని నష్టాలు వస్తూ ఉంటాయి. దీనికి ఆధ్యాత్మికంగా నేను చేసే సాధనకి, నేను చేసే 16 మాలలు, తర్వాత సేవ ఉత్సవాల్లో నేను పాల్గొనేది, ఏదైతే నేను కృష్ణుడి కోసం అయితే నేను కార్యక్రమాలు చేస్తున్నానో సపరేట్గా, ఈ రెండుకి అసలు సంబంధమే లేదు. నా కర్మ చండాలంగా ఉంటే నేను ఎంత భక్తి చేసినా సరే నాకు డబ్బులు రావు. అలాగే నా ఆరోగ్యము అనారోగ్యము ఇవేవి కూడా ఆధ్యాత్మిక ప్రగతికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ లాభ నష్టాలు కష్ట సుఖాలు ఇవన్నీ కూడా నా పాత అకౌంట్ నుంచి ఇవన్నీ వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి. కాబట్టి ఇవి వస్తూ ఉన్నా పోతున్నా సరే వాటిని నేను అనుభవించాల్సిందే తప్పదు. కాబట్టి అది ఏమున్నా సరే నేను ఎదుర్కొంటాను, ఏమున్నా సరే నేను దాన్ని నేను చూసుకుంటాను. అయితే ఇది ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక సాధనని డిస్టర్బ్ చేయకూడదు అని ఏ రోజైతే మనం అర్థం చేసుకుంటాం. ఈ రెండు వేరే కేటగిరీలు, ఈ రెండు వేరే 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 వ్యవస్థలు ఈ రెండు అని ఏదో అర్థం చేసుకుంటాడో అప్పుడు ప్రధాన భూత భక్తిలో ఉన్నవాడు కూడా శుద్ధభక్తులు అయ్యడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనసుకు క్లారిటీ వచ్చేసింది థాట్లో. ఎందుకంటే కొంతమంది నేను భక్తిలోకి రావడం వల్లే నాకు ఈ కష్టాలు వచ్చినాయి, నేను భక్తిలోకి రావడం వల్లే మా కుటుంబ సభ్యులంతా మేము ఎంతో వేరుపడిపోయినాము, భక్తిలోకి రావడం వల్లనే అందరూ మమ్మల్ని రకరకాలుగా మాటలు అంటున్నారు, కాబట్టే మేము ఈరోజు ఈ భక్తి వల్ల మేము ఈ సాధన చేయడం వల్ల మేము వాళ్ళని మేము మొత్తం నష్టపోయాము, లేదా భక్తులు ఉండడం వల్ల మాకు ఈ లాభాలు వచ్చినాయి, భక్తులు ఉండడం వల్లనే మాకు ఇవన్నీ కూడా మాకు ఇది జరిగినాయి, మేము మాకు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అని ఇది ఇంకొక విధంగా రెండు నష్టమే. మాకు భక్తి వల్లే మాకు కష్టం వచ్చిందని చెప్పినా నష్టమే, మాకు భక్తి వల్లనే మాకు ఇవన్నీ కలిసి వచ్చినాయి అని చెప్పినా కూడా నష్టం. ఎందుకంటే దీని ఈ ఈ మైండ్ సెట్ లో ఉండేవాడు కష్టం వచ్చినప్పుడు అట్లాగే అనుకుంటాడు, లాభం వచ్చినట్టే అనుకుంటాడు. ఎవరైతే లాభ నష్టాలకి ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానానికి నేను చేసేటువంటి సాధన సంబంధం లేదనుకుంటారో వాళ్ళు వచ్చేది వస్తుంది పోయేది పోతా ఉంటుంది అనేవాళ్ళు అంటా ఉంటారు, పట్టించుకున్నారు ఉంటారు, అసలు కంప్లీట్ గా ఎటువంటి ఆసక్తి చూపని వాళ్ళు భౌతికమైనటువంటి ప్రభావాలకి, భౌతికంగా జరిగేటువంటి అనేక ద్వంద్వ విషయాలకి అసలు ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు మాత్రమే క్రమంగా శుద్ధ భక్తుల సాంగత్యం వాళ్ళు ప్రేమస్థితిని వాళ్ళు చేరుకుంటారు, ఇలా త్వరగా చేరుకుంటారు. కాబట్టి శుద్ధ భక్తి స్థితిలోకి రాకపోతే మన భక్తిలో మిశ్రమం ఖచ్చితంగా ఉంటుంది. మన శుద్ధ భక్తులు కాక మన భక్తుల మిశ్రమం ఉంటుంది ఎప్పుడు, అది కర్మ వలన జ్ఞానం వలన యోగ వాసనలు మన జీవితంలో ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ మూడు భౌతిక అడ్డంకులు దాటిన వారు మాత్రమే శుద్ధభక్తి సేవలో నిమగ్నం కాగలరు. ఖచ్చితంగా వాళ్ళు కర్మని జ్ఞానం యోగ స్థితిని దాటారు. ఈ సాధన మార్గంలో వచ్చే అంగాలు నా భక్తికి ఉపయోగపడవు, ఇవి నా భక్తి యొక్క శక్తిని పెంచవు, అసలు వీటికి భక్తితో సేవకు అసలు సంబంధం లేదనే క్లారిటీతో ఉండాలి మనం. ఎవరైతే లేకపోతే ఇవే వాళ్ళకి ఆటంకాలు అవుతాయి. ఆ పాత వాసనలు, ఆ పాత వాళ్ళు వాళ్ళు భగవంతుని చేరుకునే దానికి వాళ్ళు వాడుకున్న ఈ మార్గాలే భక్తిలో వాళ్ళకి ఆటంకాలు అయిపోతాయి. సో చాలా మంది అంటే యోగా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంతో ప్రయోజనం పొందారు పర్సనల్ గా ఏది ఆ విషయాల్లో, అంటే వాళ్ళు చేసే ప్రాణాయామ ఆసనాలు వాటిలో ఎంతో ప్రయోజనం పొందారు. అది వాళ్ళకి బలంగా వాళ్ళకి నాటుకుపోయింది, నేను ఇవి చేస్తేనే నేను హాయిగా ఉంటాను, ఇవి చేస్తే నేను ఉన్నతంగా ఉంటాను, ఇవి చేస్తేనే ఉత్తమంగా ఉంటానని దీని మీద ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చేయండి, లేకపోతే ఇది వచ్చేసి మనం వచ్చి వచ్చి సేవ చేయండి, లేకపోతే ఇది వచ్చి ఇది కొడవండి, ఇది కడగండి అంటే కడగడంలో నేను తుడవడంలో లేకపోతే నేను బ్రహ్మాండంగా భగవంతుని సేవ భగవంతుడి నెగటివ్ పెట్టి బ్రహ్మాండం నేను తినడంలో ఒకవేళ చెప్పాలంటే ఇవన్నీ కూడా నేను ఒక లేబర్ వర్క్ చేస్తాను కదా, నేను ఈ లేబర్ వర్క్ ఈ కష్టపడ్డ ఇవన్నీ ఏ విధంగా ఇదంతా కూడా కృష్ణుని చేరుకోవడానికి ఉపయోగపడతాయి అనే డౌట్ క్లారిటీ వాళ్ళకి వస్తా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక విధానంలో జీవించిన వాళ్ళు ఇదే ఇదే శాశ్వతం, ఇది నిజమైంది, ఇది అంతిమ లక్ష్యం ఇదే అని ఇప్పుడు దాకా నమ్మిన వాళ్ళు వెంటనే భక్తిలోకి వచ్చి భక్తిలో ఉన్నటువంటి అంశాలని వెంటనే తీసుకోవడం అంటే అంత సులభంగా కాదు. ఎందుకంటే ఇవి అనుభవంలో ఉన్నాయి, ఇవి అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు భక్తిని మనం మాట్లాడేటప్పుడు లేదా మనం వాళ్ళు చర్చించేటప్పుడు ప్రసంగానికి భక్తి వాళ్ళకి థియరీగా ఉంది. సో థియరీగా ఉన్న దానిలోకి ఆల్రెడీ ప్రాక్టికల్ గా ఇంత బలంగా అనుభవించిన వాళ్ళు యోగ మార్గంలో వెంటనే దీంట్లోకి వచ్చి ఇది జరగాలి అంటే వాళ్ళ ప్రతి అంశం దగ్గర ప్రతి దగ్గర కూడా వీటి తాలూకు అంశాలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. అంటే త్వరగా వాళ్ళు తెచ్చుకుపోయేదాకా అవకాశం ఇవ్వదు. అందుకే ఇక్కడ పదము ఇవన్నీ ఆటంకాల కింద నడుస్తాయి అంటారు. అలాగే జ్ఞాన యోగంలో ఉండే వాళ్ళు వాళ్ళు ఎన్నో ఉపనిషత్తులు చదివి అన్ని రకాలటువంటి పుస్తకాలు శాస్త్రాలు అన్ని చదివిన తర్వాత మనం భాగవతం చదవాలని ముందుకు వచ్చినప్పుడు భాగవతంలో కృష్ణుడు దేవాదేవుడు కేవలం నామ స్మరణ అదే శ్రవణం కీర్తన విషయం స్మరణం ఏదైతే శ్రవణం స్మరణంతో అయిపోద్ది అంత నా తెలిసి అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఎన్ని పద్ధతులు చెప్పుకున్నాడో పోయి హిమాలయాల్లో పోయి పెద్ద ఎత్తున పైకి వెళ్ళి పైన ఒక 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 స్థలంలో బొమ్మంటున్నాడు, ఒక స్థలంలోకి పోయి అక్కడ పోయి ఒక పద్మాసనం వేసుకోమంటున్నాడు, జింక చర్మం మీద ఒక జంతు చర్మం మీద కూర్చోమంటున్నాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసం బ్రహ్మ పద్ధతి ప్రకారం ఇంత కఠినంగా ఇంత అద్భుతం ఇంత ఒక పద్ధతి ప్రకారం ఉంటే ఏం జస్ట్ నామస్మరణతో హరే కృష్ణ మంత్రంతో లేకపోతే జస్ట్ సేవతో అయిపోతాయి అంటున్నాడు. అంటే ఇదంతా అనుభవంలో ఉంది అతనికి. అతను భక్తి చేయమంటే భక్తిలో ఇదే ఇంత చాలు చేయాలంటే నేను నమ్మను అని అడుగడుపు వాళ్ళకి శుద్ధ భక్తి ఒక రావడానికి ఇవన్నీ ఆటంకాలు అయిపోతాయి తర్వాత. అలాగే కర్మలు కూడా ఇదాక దేవతారాధన చేసిన వాళ్ళు ఇదాక స్వప్రయోజనాల కోసం స్వకోరికల కోసం ఇప్పుడు దాకా భక్తి చేసిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఈ దేవతని ఏమైనా చేస్తే ఆమెకి ఇచ్చిన మొక్కులు కానీ మనం తెలిసిపోతే అవద్దేమో, లేకపోతే హరినామా అంటున్నారు, వీళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది అయితే నేను ఏం చేయాలి. ఇప్పుడు దాకా నేను సోమవారం మంగళవారం బుధవారం ఒక్కోరం పన్నెండు కోట నేను వీళ్ళేమో కృష్ణుడేమో ఇవన్నీ వదిలేసి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అంటున్నాడు. ఇప్పుడు సడన్ గా వీళ్ళందరూ వదిలేసి ఏడుకు వచ్చేస్తే మరి మరి వీళ్ళుగా నా మీద ఆగ్రహిస్తున్న ఆ పరిస్థితి ఏంటి? ఎన్ని ఆటంకాలు అన్నమాట వాస్తవాన్ని. అంటే ఎప్పటికైనా సరే మన శుద్ధభక్తి స్థితిలో వెళ్ళిపోగలం కానీ చాలా త్వరగా వెళ్ళిపోగలం కానీ దానికి ఏవైతే అంశాలు అవసరమో దాన్ని బలంగా పాటించాలి, పాటించడానికి ప్రయత్నించాలి మనం. అలాగ మనం ఎంతకాలం శుద్ధభక్తిలోకి మనం పోలేకపోతామో ఎంతకాలం మనం మిశ్రమ భక్తి చేస్తున్నట్టే, అంటే అట్లీస్ట్ ప్రధాన భూత భక్తిలో ఉన్నట్టే. అయితే ఏ రోజుకైనా సరే ప్రధాన భూత భక్తిలో నుంచి శుద్ధ భక్తిలోకి వెళ్ళినప్పుడు మాత్రం మనం పూర్తిగా కృషి చేయడంలో మనం నిమగ్నం కాదు. అప్పటిదాకా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భం, ఏదో ఒక పరిస్థితిలో మనం భక్తి నుంచి మనం డివైడ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. అది పాజిటివ్గా డివైడ్ అవ్వచ్చు, నెగిటివ్గా డివైడ్ అవ్వచ్చు, కానీ మొత్తానికి మాత్రం మనం డివైడ్ అయిపోవచ్చు అవకాశం. కాబట్టి ఒక విధంగా మనకి భగవంతుడు ఒక చిన్న ఐడియా ఇస్తున్నాడు. సో మనం కేవలం ఆటో అథారిటీ జిజ్ఞాసలో ఉండిపోకుండా క్రమంగా శుద్ధభక్తుల స్థితికి త్వరగా మీరు చేరు. దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, ఏమి నేర్చుకోవాలో, ఏమి తెలుసుకోవాలో, ఏవైతే మనం ప్రాక్టీస్ చేయాలో వాళ్ళు కంపల్సరిగా త్వరగా చేసుకోమంటున్నారు. త్వరగా వాటి గురించి ఆలోచించమంటారు. కేవలం ఓకే నా 16 మాలు అయిపోయినాయి, నేను బాగా కాసు ఉన్నాను, ఓకే అక్కడితో కాకుండా ఇంకా కొద్దిగా ఒక స్టెప్ పైకి ఎక్కమంటున్నారు అన్నమాట. సో అది శ్లోకం యొక్క భాష. ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే నా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. గురుధర్మ హరిణాం సంకీర్తంతి జయ భగవద్వాన్ శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ ప్రభుపాద గౌరవ ప్రేమానందరి.